ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీ జగన్నాథ్ స్వామి రథయాత్ర మహామహోత్సవ ముందస్తు శుభాకాంక్షలు. జై జగన్నాథ్. జగన్నాథ్ స్వామి రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్షం ద్వితీయ తిథి రోజునాడు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే జగన్నాథ్ పురిలో సుమారు 15 నుంచి 20 లక్షల మంది భక్తుల సమూహంలో అత్యద్భుతంగా అత్యంత వైభవోపేతంగా జగన్నాథ్ స్వామి బలదేవ స్వామి సుభద్రామయ్య రథయాత్ర జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే 2వ పెద్ద మహోత్సవం కుంభమేళ తర్వాత. అంతేకాకుండా ఈ రథయాత్ర ప్రపంచంలో సుమారు 60 దేశాలలో కూడా ఈ రథయాత్ర జరుగుతుంది. సో అసలు ఈ రథయాత్ర విశేషం ఏమిటి, జగన్నాథ్ స్వామి ఎవరు, ఎందుకు హిందువులు జగన్నాథ్ స్వామిని పూజిస్తారు, మరియు జగన్నాథ్ స్వామి యొక్క రూపము ప్రత్యేకంగా ఎందుకుంటుంది, దాని వెనకాల చరిత్ర ఏమిటి అనేది మనము ఈ వారం రోజుల పాటు శ్రీ జగన్నాథ లీలామృతం అనే సిరీస్ ద్వారా మనము చర్చించుకుంటాము. జయ జగన్నాథ్. భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తారు భక్తులను ఉద్ధరించడం కోసం. ముఖ్యంగా ఈ 4 యుగాలు సత్య త్రేత ద్వాపర కలి, ఈ 4 యుగాల్లో భగవంతుడు 4 దిక్కులలో భగవంతుడు ప్రత్యేకంగా అవతరించి తన లీలలు చేశారు. సత్యయుగంలో ఉత్తర భారతంలో బద్రికాశ్రమంలో బద్రీనారాయణుడుగా భగవంతుడు వెలిచాడు. తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముడు రామేశ్వరంలో తన లీలలు చేయడం జరిగింది. ద్వాపరలో శ్రీకృష్ణుడు వెస్టర్న్ ఇండియా ద్వారకల్లో తన లీలలు చేయడం జరిగింది. కలియుగంలో జగన్నాథ్ స్వామి దారుబ్రహ్మగా పూరి క్షేత్రంలో పురుషోత్తమ క్షేత్రంలో వెళ్ళడం జరిగిందనమాట. ఈ విధంగా భగవంతుడు 4 యుగాలలో 4 అవతారాలుగా 4 దిక్కులలో వెలిచాడు. ఈ 4 కూడా చార్ధామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. భక్తులు ముఖ్యంగా ఈ 4 ధామాలను సందర్శించినప్పుడు వారు తమ జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు. ముఖ్యంగా ఏం చెప్పబడిందంటే కలియుగ వాసులకి ఈ 4 ధామాలలో కూడా జగన్నాథ్ పురి ధామం ప్రత్యేకమైనదిగా చెప్పబడుతుంది. ఎందుకంటే భగవంతుడు ఔదార్యుడు అనమాట. ఔదార్యుడు అంటే ఎటువంటి అపరాధాన్ని స్వీకరించడు జగన్నాథ్ స్వామి. మరియు ఈ చార్ధామ్ అన్నది చివరిగా జగన్నాథ్ పురి ధామంతో ముగించాలి అని కూడా చెప్పడం జరిగింది. అసలు ధామం అంటే ఏంటి, మనం చాలాసార్లు పుణ్యక్షేత్రం అంటాము, పుణ్యతీర్థం అంటాము, ధామం అంటాము. అసలు ధామం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ధామం అంటే వాస్తవంగా భగవంతుని యొక్క నివాస స్థలం. వైకుంఠ ధామము అంటామన్నమాట, పరంధామము అంటామన్నమాట, రైట్? సో ఈ లోకంలో ప్రదేశాలు కూడా బృందావన ధామం, అయోధ్య ధామం, జగన్నాథ్పురి ధామం, తిరుపతి ధామం. సో ధామం అంటే ఏంటంటే అది ఈ లోకంలో ఉండొచ్చు, ఈ భూలోకంలో ఉండొచ్చు, కానీ ఈ భూలోకానికి చెందింది కాదు. అది స్వయంగా భగవంతుని యొక్క ధామం, వైకుంఠ ధామమే ఈ లోకంలో దాని యొక్క రెప్లికా అంటారు తెలుగులో, సింపుల్ చెప్పాలి ఇంగ్లీష్లో. అంటే ఉదాహరణ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కూడా అమెరికన్ కాన్సులేట్స్ అని ఉంటాయన్నమాట. సో అది ఉండేది భారతదేశంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో కాన్సులేట్ ఉంటుంది. సో ఉండేది భారతదేశంలో, కానీ అది ఆ యొక్క కాన్సులేట్లో భారతదేశ నియమాలు దానికి వర్తించు, అమెరికా నియమాలే వర్తిస్తాయి. అంటే అక్కడ జనాలు ఎడమవైపును రోడ్డుకి ఎడమవైపు వెళ్ళరు, కుడివైపు వెళ్తారనమాట. సో అన్ని నియమాలు అంటే ఉండేది భారతదేశంలో, కానీ ఆ నియమాలు మాత్రం అమెరికా దేశంలో ఉంటాయన్నమాట. అదేవిధంగా ధామము అంటే ఏంటి అంటే ఈ లోకంలో ఉండేది కానీ ఈ లోకానికి చెందింది కాదు. స్వయంగా భగవంతుడి ధామం, వాటి యొక్క ఎక్స్టెన్షన్, విస్తరణ అనుకోండి, రెప్లికా అనుకోండి, అది ధామం. కాబట్టి ఈ ధామాలలో మనము వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు కానీ, స్వామివారికి సేవ చేసుకున్నప్పుడు కానీ, స్వయంగా వైకుంఠ లోకానికి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకున్న దాంతో సమానమైన ఫలం వస్తుందని చెప్పబడింది అన్నమాట. ఇది ఈ 4 ధామాల సంగతి. అండ్ ముఖ్యంలో కలియుగ వాసులకి జగన్నాథ్పురి ధామం అనేది ఇంకా ప్రత్యేకమైనది. సో ఈ ధామాన్నే వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. దీన్నే పురుషోత్తమ క్షేత్ర అంటారు, రైట్? భగవంతుని పురుషోత్తమ భగవానుడు అంటారు. మరియు శ్రీక్షేత్ర అంటారు, మరియు శంఖధామ అంటారు, రైట్? ఈ విధంగా వివిధ పేర్లతో ఈ జగన్నాథ్పురి ధామానికి పిలువబడుతుందన్నమాట. అండ్ ఈ జగన్నాథ్పురి ధామం మనం చూసినట్లయితే చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ మందిరం 1000 సంవత్సరాల ముందు కట్టబడింది వగైరా చెప్పబడి ఉంటుంది. కానీ ఆ మందిర నిర్మాణం అనేది ఏదో ఒక పాయింట్లో స్టార్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆ ధామం అనేది ఎప్పుడు వెలిచిందయ్యా అంటే, ఈ బ్రహ్మాండం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఈ ధామం ఉంది. పురాణాల్లో ఏం చెప్పబడింది అంటే, బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు. బ్రహ్మాండం అంటే ఏంటి? బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు. ఈ బ్రహ్మాండం ఎంత వయసు ఉంటుందో మొత్తము ఆ బ్రహ్మాండం ఉన్నంత కాలము జగన్నాథ్పూర్ ధామం అనేది ఉంటుంది. ఈ ధామానికి ముగింపు అంతం అని ఉండదన్నమాట, రైట్? సో అండ్ ఈ జగన్నాథ్పూరి ధామంలో బ్రహ్మదేవుడి యొక్క 50 సంవత్సరాలు. బ్రహ్మదేవుడు ఒకరోజు అంటే అది 1000 దివ్యయుగాలు అన్నమాట. ఒక దివ్యయుగం అంటే సత్య త్రేత ద్వాపర కలి, అలాంటివి 1000 దివ్యయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజుతో సమానం. అలాగా బ్రహ్మదేవుడి యొక్క కూడా అతనికి కూడా ఒక పరిమితి ఉంటుంది, అది 100 సంవత్సరాలు అతని క్యాల్కులేషన్ ప్రకారంగా. అదే బ్రహ్మాండం యొక్క కాల పరిమితి. సో ఈ జగన్నాథ్పురి ధామం అనేది ఈ బ్రహ్మాండం ఉన్నంత కాలం ఉంటుంది. అందులో 50% 50% బ్రహ్మదేవుడు 50 సంవత్సరాల వరకు ఆ ధామంలో భగవంతుడు నీలిమాధవుడు రూపంలో ఉంటారు. ఆ తర్వాత 50 సంవత్సరాల్లో భగవంతుడు జగన్నాథ్ స్వామి రూపంలో కొలువై ఉంటారన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ 50 ఏళ్ళు దాటిందని కూడా మనకు తెలుస్తుంది. తర్వాత బ్రహ్మదేవుడు తన సృష్టిలో భాగంగా మొట్టమొదటి రోజునాడు తన సృష్టి చేసిన తర్వాత ఆ తన సృష్టించిన జీవుల యొక్క కష్టాలను చూసినప్పుడు బ్రహ్మదేవుడు చలించిపోతాడనమాట. చలించిపోయి భగవంతుని వేడుకున్నాడు, స్వామి జనాలు ఇన్ని అష్ట కష్టాలు పడతారా, వీరికి మోక్షం ఏమిటి అని చెప్పి బ్రహ్మదేవుడు తపస్సు చేసినప్పుడు అప్పుడు అతని తపస్సుకి మించి భగవంతుడు చెప్తారు. ఏమని చెప్తారు అంటే, నేను వివిధ ప్రదేశాల్లో నెలకొని ఉన్నాను, ముఖ్యంగా నీలాచల ధామం నీలాచల క్షేత్రంలో నేను పురుషోత్తమ భగవానుడిగా వెలిచి ఉన్నాను. అక్కడ ఉన్న రోహిణీకుండలో స్నానం ఆచరించి నా దర్శనం కావించిన వారికి జన్మ మృత్యువులు అనేవి ఉండవు అని చెప్పి భగవంతుడు చెప్తారన్నమాట. తర్వాత బ్రహ్మదేవుడు వెంటనే ఈ భూలోకానికి వచ్చి ఆ యొక్క కల్పబట్ట దగ్గర తపస్సు చేసి రోహిణీకుండలో స్నానం ఆచరిస్తారు. తర్వాత ఆ విషయము విస్తరించి స్వయంగా యమరాజుకు తెలుస్తుందన్నమాట. యమరాజు కూడా స్వయంగా అక్కడికి వస్తారు. వచ్చి అతను ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ప్రతి ఈ ప్రపంచంలో ఉన్న ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రోహిణీకుండలో స్నానం ఆచరించి పురుషోత్తమ భగవాన్ దర్శనం కావిస్తే ఇంకా పాపులు ఎవరు ఉంటారు, నాకు ఇంకా సేవ ఏముంటుంది అని చెప్పి. యమరాజు కూడా భగవంతుని యొక్క సేవకుడే, ఈజ్ లైక్ ఎ జైలర్ ప్రిజన్, అంటే అతను జైలర్ అనేవాడు కూడా ప్రభుత్వ ఉద్యోగినే. అతను ఖైదీలని శిక్షిస్తూ ఉంటాడు, వారిని పరివర్తన చేస్తూ ఉంటాడనమాట. అదేవిధంగా యమరాజు కూడా భగవంతుని సేవకుడే. యమరాజు భగవంతుని అడుగుతాడనమాట, స్వామి ఇప్పుడు మీరు ఈ సదుపాయం కల్పించారు, అలాంటప్పుడు నాకు ఇంకా సేవ ఏమి ఉండదు, కాబట్టి నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పి స్వయంగా యమరాజు అడుగుతారు. దానికి భగవంతుడు ఏమని చెప్తారు అంటే, చూడు యమరాజా, యాక్చువల్గా ఈ యొక్క పురుషోత్తమ క్షేత్రం అనేది ఇది గుప్త ఒక అంటే నిగూఢమైన ప్రదేశము, అందరూ కూడా దీన్ని అందుకోలేరు. ఎవరైతే పుణ్యాత్ములై ఉంటారో, లేకపోతే ఎవరైతే వైష్ణవుని యొక్క కృపని పొంది ఉంటారో, విశ్వాసంతో కలిగి ఉంటారో, వాళ్ళకి మాత్రమే ఈ ధామము అందుబాటులోకి ఉంటుంది. మరియు నా లీలలు కూడా ప్రత్యేకంగా అత్యద్భుతంగా ఉంటాయి, అందరూ దాన్ని అర్థం చేసుకోలేరు, కాబట్టి నీ సేవ అలాగే ఉంటుంది అని చెప్పి స్వయంగా భగవంతుడు చెప్తారు. తర్వాత లక్ష్మీదేవి కూడా యమరాజుకి బ్రహ్మదేవుడు చెప్తుంది. ఏమని చెప్తుందంటే, సత్యయుగంలో ముందు మార్కండేయ ఋషి అతడికి మోక్షం లభించిన ప్రదేశం కూడా జగన్నాథ్పురి అని చెప్పి చెప్తారన్నమాట. సో ఈ విధంగా జగన్నాథ్పురి అనేది అది ఇట్సే దానికి ఆది అంతం లేని యొక్క ధామము. ఈ బ్రహ్మాండం ఉన్నంతకాలం కూడా అది ఉంటుందన్నమాట. సో చెప్పినట్టుగా మొదటి 50 బ్రహ్మదేవుడు 50 సంవత్సరాల పాటు అక్కడ ఏముంటుంది, భగవంతుడు నీలిమాధవుడు చతుర్భుజ రూపంలో నీలిరంగులో నీలిమాధవుడిగా కొలువై ఉంటాడు. సో ఇప్పుడు జగన్నాథ్ స్వామి ఈ లోకానికి ఎలా వచ్చారు, అతని యొక్క ఆవిర్భావం యొక్క రహస్యం ఏమిటి అనేది మనము చర్చించుకుందాము. అగైన్ సత్యయుగంలో ఇంద్రదుమ్నుడు అని చెప్పి ఒక గొప్ప రాజు పాలించేవాడు మాల్వ్య దేశానికి. ఆ దేశానికి రాజధాని అవంతి. సో అతడు గొప్ప వైష్ణవుడు, గొప్ప భక్తుడు. అతడు ఏదైనా సరే అతను తన రాజ్యంలో పాలన మరియు ఆర్థికం వాణిజ్యం ఇవన్నీ ఉన్నా సరే వీటన్నిటికన్నా కూడా అతడు ఎలాగ ప్రజలందరూ కూడా ఎలా మోక్షాన్ని పొందాలి, ఎందుకంటే మనిషి జన్మ అంటూ పుట్టిన తర్వాత 1 సక్సెస్ ఏమిటి అంటే ఇదే చివరి జన్మ కావడం, మోక్షం లభించడం. కాబట్టి రాజు అనేవాడు ప్రజల యొక్క ఆర్థికంగా మరియు సామాజిక సంక్షేమం మాత్రమే కాదు, వారి యొక్క ఆధ్యాత్మిక సంక్షేపం గురించి కూడా అతను తప్పిస్తూ ఉండేవాడు అనమాట. కాబట్టి అక్కడ అతను గొప్ప గొప్ప ఋషుల్ని మునుల్ని తన రాజ్యానికి పిలిచేవాడు. పిలిచి వివిధ ప్రశ్నలు అడిగేవాడు అనమాట. ఒక సందర్భంలో ఆ రాజు అక్కడున్న అందరూ ఋషుల్ని మునుల్ని ఉద్దేశించి అంటాడనమాట. ఏమంటారు అంటే, చూడండి ఋషి మునులారా, ఈ యొక్క లోకంలో అన్ని ధామాల్లో కూడా ప్రత్యేకమైన ధామం ఏమిటి? ఏ ధామంలో భగవంతుడు సాక్షాత్తు మనకి దర్శనమిస్తాడు? ఆ దర్శనంతో మనము ఈ జన్మ మృత్యువుల బంధం నుంచి బయటపడి మోక్షాన్ని పొందగలము అనే ప్రశ్న ఆ రాజు అడిగినప్పుడు అక్కడ ఒక ఋషి సమాధానం చెప్తారన్నమాట. ఏమంటారంటే, చూడు రాజా, నేను బాల్యం నుంచే ఈ భూమండలం మీద సమస్త ధామాలను దర్శించాను. నేను చూసిన అన్ని ధామాల్లో కూడా నీలాచల క్షేత్రం, పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న ధామము చాలా ప్రత్యేకమైనది. ఆ ధామంలో అది మహానంది, మహానది, మహానది నదికి అవతల వైపు ఉంటుంది. అక్కడ నీలాచల క్షేత్రం అనే నీలగిరి పర్వతాల మధ్యలో ఉంటుంది. అక్కడ ఒక రోహిణి కుండం అనే ప్రదేశం ఉంటుంది. మహావడ్డనకు వృక్షం ఉంటుంది. అక్కడ ఎవరైతే ఆ వృక్షం కింద తపస్సు చేసి ఆ నదిలో స్నానమాచరించి అక్కడున్న పురుషోత్తమ భగవానుడు నీలిమాధవ్ని దర్శించుకుంటారో, అటువంటి వ్యక్తి వెంటనే జన్మ మృత్యువుల నుంచి మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఆ ఋషి చెప్తాడనమాట. అప్పుడు ఋషి ఏం చెప్తాడంటే, చూడు రాజా, నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది కూడా మీ నుంచి ఏదో దానాన్ని దక్షిణ పొందడానికి కాదు, మీకు ఈ విషయాన్ని చెప్పడం కోసమే. ఎందుకంటే నాకు తెలుసు మీరు ప్రజల యొక్క యోగక్షేమాల గురించి చింతిస్తూ ఉంటారు, కాబట్టి ఈ విషయం మీకు తెలుసుకోవడం ద్వారా మీరు మిమ్మల్ని మీరు స్వయంగా ఉద్ధరించుకోవడంతో పాటు నలుగురిని ప్రజలందరినీ కూడా మీరు సహాయపడగలరని మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను అని చెప్పి అప్పుడు ఆ విధంగా ఋషి అక్కడిని సెలవు తీసుకుంటారు. వెంటనే రాజు ఎంతో ఆనందపడతాడు. అతను ఎంతో కుతూహలం పెరుగుతుంది. స్వయంగా నేను వెళ్ళి నీలమాధవ్ని దర్శించుకోవాలి, నా ప్రజలందరితో వెళ్తాను అని సమాయత్తం అవుతాడనమాట. అప్పుడు అక్కడ మంత్రి గారు చెప్తారు, ఏమంటారంటే, చూడు రాజా, మనం అక్కడికి వెళ్ళే ముందు అక్కడ కొంచెం సదుపాయాలు ఏర్పాటు చేయాలి, కాబట్టి ముందు నా యొక్క తమ్ముడు విద్యాపతి అతన్ని పంపిద్దాము, అతను వెళ్ళి ఆ ప్రదేశాన్ని కనుక్కుంటాడు, కనుక్కొని ఆ మార్గాన్ని మనకు తీసుకొస్తారు, అప్పుడు మనం అందరం కూడా వెళ్దాము అని చెప్తారు. తదనుగుణంగా విద్యాపతి అని రాజపురోహితుడు బ్రాహ్మణుడు, అతను ఒక సన్యాసి చెప్పాలంటే, అతనికి ఆ సేవని పురమాయిస్తారనమాట. సో ఆ విద్యాపతి రాజు యొక్క దగ్గర సెలవు తీసుకొని అతడు హీ గోస్ కళింగ రాజ్యంలో, ఆ ఉత్కల రాజ్యంలో ఆ మహానది నది వైపు పయనిస్తాడనమాట. చివరికి కొన్ని రోజులు నెలల పాటు ప్రయాణించి చివరికి ఆ మహానది నది దగ్గరకు వస్తారు. ఎప్పుడైతే ఆ నదిని దాటుతాడో విద్యాపతి, వెంటనే అతనికి స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఏంటా మార్పు అంటే, సాధారణంగా జంతువులు అనేవి వాటి మధ్య ఒక రకమైన వైరం ఉంటుందన్నమాట. ప్రతి జంతువుకి, ఒక పులికి జింక అనేది శత్రువు, కాబట్టి జంతువుల మధ్య ఒక పిల్లికి ఒక కుక్కకి శత్రువులు ఉంటాయి. కానీ అక్కడ అతను గమనించింది ఏంటంటే, జంతువుల మధ్య స్వాభావికమైన వైరం అనేది అక్కడ కనిపించలేదు దానికి. అవన్నీ కలిసిమెలిసి ఉన్నాయి. అంటే అవి శరీరంలో ఉండొచ్చు, కానీ ఆ శారీరక స్థాయి నుంచి దాటి ఆత్మస్థాయిలో వ్యవహరిస్తున్నాయి. ఆత్మస్థాయిలో ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క అంశనే, ప్రతి జీవి కూడా ఎదురువాడిని ప్రేమిస్తుంది. కాబట్టి అతనికి అర్థమవుతుంది ఏంటంటే, ఈ ప్రదేశం సాక్షాత్తు వైకుంఠం అని అర్థమవుతుంది. వెంటనే అక్కడున్న ఆ వాతావరణం అతనికి అర్థమవుతుంది, నేను సమీపించాను, ఐ కమ్ క్లోజ్ అని చెప్పి. ఇంకా అటువైపు నీలగిరి పర్వతాల వైపు వెళ్తూ ఉంటారు, నీలాచల పర్వతం వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి 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 బాగా అలిసిపోయి రాత్రి అయ్యేసరికి అక్కడ శాద తీరుతుంటారు అనమాట. ఆ సమయంలోనే అక్కడ అతనికి శబ్దం వినిపిస్తుంది అనమాట. ఒక శబ్దాలు వినిపిస్తున్నాయి, ఎవరో కొంచెం ఏదో పాటలు పాడుతున్నట్టుగా అని చెప్పి. వాళ్ళందరూ ఏంటి, వాళ్ళు కొన్ని స్త్రీలు అనమాట, సవరాస్ అంటారనమాట. సవరా అంటే ఆదివాసీలు, ఆదివాసీ స్త్రీలు వాళ్ళని సవరాస్ అంటారు. వాళ్ళు తమ భాషలో భగవంతుని కీర్తిస్తూ కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. ఎప్పుడైతే విద్యాపతికి ఆ శబ్దం వినిపిస్తుందో అటువైపుగా ప్రయాణిస్తారు, ఎవరైనా కలుస్తారు, తనకు నాకు దారి చెప్తారు అని చెప్పి. సో ఆ విధంగా అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆ తెగకి సంబంధించిన ఆదివాసీలు ఉంటారు. వారి నాయకుడు, అతడి పేరు విశ్వవసు. సో విశ్వవసు కూడా కనిపిస్తారు. విశ్వవసు ఎందుకంటే విద్యాపతి అనేవాడు రాజపురోహితుడు అనమాట, కాబట్టి అతను ఇమ్మీడియట్గా అర్థమైపోతుంది అతను ఒక గొప్ప బ్రాహ్మణుడు, సన్యాసి, రాజపురోహితుడు. సో వెంటనే అతడికి ఆతిథ్యం ఇస్తారు, దయచేసి మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి, తర్వాత మీరు ఏ కార్యం నిమిత్తమై వచ్చారో దానికి నేను సహాయం చేస్తాను అని చెప్పి. విద్యాపతికి అర్థమవుతుంది, ఇతడు ఈ తెగకి నాయకుడు, ఇతడితో నేనుంటే ఖచ్చితంగా ఇతను నాకు మార్గాన్ని చూపిస్తారు అని చెప్పి. సో ఆ విధంగా విద్యాపతి కూడా ఆ విశ్వవాసు ఇంటికి వెళ్తారు. అతడు తన యొక్క కుమార్తె లలిత, తన కుమార్తెని విద్యాపతి సేవలో నియుక్తం చేస్తారన్నమాట. సేవ చేసి అతనికి మంచిగా ఆహారాన్ని అందిస్తారు. ఎప్పుడైతే విద్యాపతి ఆహారాన్ని స్వీకరిస్తారో అతనికి అర్థమవుతుంది ఏంటంటే ఇటువంటి ఆహారాన్ని తన జీవితంలోనే ఎప్పుడు అతను తినలేదు, తనే కాదు అసలు ఈ ఆహారం ఈ లోకానికి సంబంధించింది కాదు అని అతనికి అర్థమవుతుంది. అంతేకాకుండా అతను ఉండే ఇల్లు మొత్తం కూడా అత్యంత సుగంధ భరితంగా ఉంటుంది. ఆ సుగంధం అనేది ఈ లోకానికి చెందింది కూడా కాదు. సో వెంటనే విద్యాపతికి అర్థమవుతుంది, ఎందుకంటే అతడు ఒక రాజ పురోహితుడు కాబట్టి హీ హ్యాజ్ అతనికి క్షత్రియ మనస్తత్వం ఉంటుంది ఖచ్చితంగా. అది వెంటనే అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అంటే ఈ విశ్వవసు సాధారణ వ్యక్తి కాదు, ఇతని దగ్గర ఏదో సీక్రెట్ ఉంది, నేను తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఒకటి ఉంది అని చెప్పి అతనికి స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి సరైన సమయం కోసం వెయిట్ చూస్తూ ఉంటారు. తర్వాత అతను గమనిస్తుంటుంది ఏంటంటే ఆ విద్యాపతి అనే ఆ విశ్వవసు అనేవాడు ప్రతిరోజు రోజంతా పడుకునేవాడు, రాత్రి అయ్యేసరికి బయటికి వెళ్ళేవాడు, మళ్ళీ మరుసటి రోజు తెల్లవారు ఇంటికి తిరిగి వచ్చేవాడు అనమాట. ఈ రోజుల్లో చాలా కామన్, రాత్రి 2 గంటలు తెల్లారు 2 గంటలు పడుకుంటారు, 10 గంటలు లెగుస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అప్పట్లో సూర్యాస్తమం అవగానే పడుకునేవాళ్ళు, సూర్యోదయం కాకముందే లెగిచేవారు అనమాట. కాబట్టి విశ్వవసు ఆయన టైమింగ్స్కి విద్యాపతికి ఆశ్చర్యం వేస్తుంది, రైట్? పాపం విద్యాపతికి తెలియదు ఈ రోజుల్లో జనాల గురించి. సో ఎనీ హౌ, సో ఈ విధంగా అప్పుడు తన ఆ కుమార్తె లలితను కూడా చూస్తాడు. ఆవిడేం చేస్తుందంటే ప్రతిరోజు తెల్లవారు బయటికి వెళ్ళిపోతుంది. ఇది తెల్లవారు ఇంటికి వస్తున్నాడు, ఆవిడ తెల్లవారు బయటికి వెళ్ళిపోతుంది. రోజంతా అడవులంతా తిరిగి పూలు పళ్ళు తీసుకొస్తుంది అనమాట, తీసుకొచ్చి పూలమాల అవన్నీ చేస్తూ ఉంటుంది. సో విద్యాపతి అడుగుతారు ఆ లలిత అనే స్త్రీని, మీ తండ్రి గారు ప్రతిరోజు రాత్రి బయటకు వెళ్తున్నారు, ఏ కార్యం నిమిత్తం వెళ్తున్నారు అని చెప్పి. దానికి ఆవిడ చెప్పదు మొదట్లో, ఎందుకంటే ఆవిడ అంటుంది ఒకసారి నేను ఇదే ప్రశ్న మా తండ్రి గారిని అడిగాను, మా తండ్రి గారు నన్ను చంప చెల్లు అనిపించారు, అప్పటి నుంచి అడగట్లేదు అని చెప్పి. తర్వాత విద్యాపతి ఇంకో ప్రశ్న అడుగుతాడు, మీరు ఇంట్లో పెట్టిన ఆహారము, నేను రాజపురోహితుని అంటే రాజు అనేవాడి ఇంట్లో ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి కాబట్టి, అంటే ఆ విద్యాపతి అన్ని రకాల వెరైటీలు చవి చూసుంటాడు అప్పటికే, అయినా సరే ఎక్కడ నాకు దొరికే ఈ యొక్క భోజనం ఈ ఆహారం అనేది నేను నా జీవితంలో ఇటువంటి రుచిని చూడలేదు, ఖచ్చితంగా చాలా ప్రత్యేకమైనది, అసలు ఈ లోకానికి చెందిందే కాదు, ఈ ఐటమ్స్ ఈ లోకంలో దొరకవు, కాబట్టి దయచేసి చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ తండ్రి గారికి ఐటమ్స్ అని చెప్పి. అప్పుడు ఆవిడ చెప్తుంది, నాకు అవన్నీ ఏం తెలియదు, కాకపోతే ఒకటి తెలుసు, మా తండ్రి గారు ప్రతిరోజు రాత్రి తను కొలిచే దేవుడికి భగవంతునికి సేవ చేయడానికి రాత్రి వెళ్తారు, వెళ్ళిన తర్వాత రాత్రి అంతా భగవంతుని సేవలో ఉంటారు అని తెల్లవారు తిరిగి వస్తారు, అని తిరిగి వచ్చినప్పుడు తనతో పాటు ఆ ప్రసాదాన్ని తీసుకొస్తాను, నువ్వు తినేది భగవంతుని ప్రసాదం అని చెప్తుంది అనమాట, భగవంతుని ప్రసాదాన్ని తిరిగి తీసుకొస్తానని చెప్పి. వెంటనే విద్యాపతికి అర్థమైపోతుంది. ఏమని అర్థమవుతుందంటే నేను వెతుకుతున్న నీలమాధవుడు ఎవరో కాదు, ఇతడు పూజించిన వ్యక్తి అని చెప్పి. ఇతడు ఎవరినైతే పూజిస్తున్నాడో అతడే నీలమాధవుడు, కాబట్టి ఇతన్ని పట్టుకుంటే ఖచ్చితంగా నాకు నీలమాధవుడి యొక్క దర్శనం దొక్కుతుంది, ఆ ప్రదేశం తెలుసుకుంటానని చెప్పి. అప్పుడు అది అంటాడనమాట, ఏమంటారు అంటే దయచేసి మీ తండ్రి గారికి చెప్పండి నన్ను అక్కడ తీసుకువెళ్ళమని చెప్పి అంటారు. దానికి లలిత ఏమంటుందంటే, చూడు బ్రాహ్మణ, యాక్చువల్గా మీ సంగతి పక్కన పెట్టండి, ఇంతవరకు మా తెగలోనే ఎవరు అక్కడికి వెళ్ళలేదు, మరియు నేను కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు, మీ సంగతి ఇంక చెప్పేదేముంది అని. వాస్తవానికి ఎందుకు విశ్వవసు ఎందుకు ఎవరిని తీసుకెళ్ళడు అంటే, విశ్వవసు ఎన్నో సంవత్సరాలుగా నీలిమాధవుని వారి యొక్క జనరేషన్స్ నీలిమాధవుని పూజిస్తున్నారు, కానీ ఒకసారి నీలిమాధవుడు భగవంతుడు విశ్వవసు క్లియర్గా చెప్తాడు. ఏమని చెప్తారు అంటే, చూడు సవరా, నేను ఎన్నెన్నో జనరేషన్స్ నుంచి మీ వంశం యొక్క సేవ తీసుకుంటున్నాను, కానీ ఇప్పుడు నేను ఇంద్రదుమ్న అనే రాజు అతని సేవను పొందాలనుకుంటున్నాను అని చెప్పి. సో దానికి విశ్వాసం భయపడతాడనమాట, అంటే స్వామివారు నన్ను విడిచి వెళ్ళిపోతారా అని చెప్పి. దాంతో అతను మరింత అప్రమత్తమై ఎవరికి ఆ ప్రదేశం తెలియకుండా చేయాలనుకుంటాడు. కానీ భగవంతుడు ఒకసారి సంకల్పించుకున్నాక దాన్ని ఎవరూ మార్చలేరు, రైట్? కానీ భగవంతుని మీద అమితమైన ప్రేమ, అమితమైన ప్రేమ వలన, ప్రేమతో కలిగిన లోభం వలన విశ్వవసు ఆ ప్రదేశాన్ని ఎవరికి చెప్పడన్నమాట. కానీ తర్వాత ఏమవుతుందంటే విశ్వవసు చూస్తాడు విద్యాపతి చాలా గొప్ప బ్రాహ్మణుడు అండ్ చాలా ఉన్నతమైన వ్యక్తి. అతడు తన కుమార్తె లలితని విద్యాపతికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. విద్యాపతి ఆజన్మ బ్రహ్మచర్యం తీసుకుంటాడు. కానీ ఈ విధంగానైనా సరే, ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారానైనా సరే విశ్వవసు నాకు సహాయం చేస్తాడు అని. ఎందుకంటే భగవంతుని కార్యం కోసం అతడు ఎంతటి త్యాగానికైనా వెళ్తాడు. ఎంతటి త్యాగం అంటే తన బ్రహ్మచార్యాన్ని కూడా వదులుకుంటాడు అనమాట. ఆ విధంగా విద్యాపతి విశ్వవసు కుమార్తె లలిత ఇద్దరి యొక్క వివాహం అవుతుంది. సో వివాహం అయిన తర్వాత ఏమవుతుంది, విద్యాపతి అల్లుడవుతాడు అనమాట విశ్వవసుకి. సో కొన్ని రోజుల తర్వాత విద్యాపతి అడుగుతాడు, దయచేసి మీరు ప్రతిరోజు రాత్రి వెళ్తారు కదా, నన్ను కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి, మా ఇద్దరిని కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి. దానికి విశ్వవసు ససేమిరా అంటాడనమాట. ఎందుకు, అతనికి భయం, ఏమో ఇలా తీసుకెళ్ళడం ద్వారా ఈ వార్త బయటకు పొక్కుతుందేమో అని చెప్పి. సో అలాగా అతడు ససేమిరా అంటడంతో తర్వాత ఏమవుతుంది, విద్యాపతి మరియు తన భార్య లలిత ఇద్దరు కలిపి ఉపవాసం చేస్తారనమాట. మీరు నన్ను తీసుకెళ్లే వరకు నేను ఆహారం కూడా ముట్టుకోను అని చెప్పి, ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు, వారం రోజులు గడుస్తూ ఉంటుంది. విశ్వవసుకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అంటే, లేదు, నేను ఇప్పుడు వీళ్ళని తీసుకువెళ్లాల్సిందే, తీసుకువెళ్ళకుండానే ఉండలేను, అండ్ భగవంతుని సంకల్పం ఎలా అయితే అలా అవుతుందని చెప్పి చివరికి ఒప్పుకుంటాడు. కానీ కండిషన్ పెడతాడనమాట. ఏమంటారంటే, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను కానీ మీ కళ్ళకి గంతలు కడతాను, మీరు ఆ దారి మీకు తెలియకూడదు అని చెప్పి. సో ఆ విధంగా విద్యాపతి కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తారు ఎక్కడికి, నీలమాధవుడు ఉండే ప్రదేశానికి. కానీ విద్యాపతి చెప్పుకున్నట్టుగా ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, అతడు మంత్రి కాబట్టి అతను చాలా తెలివితేటలు ఉంటాయి. అతడు ఏం చేస్తారు, తన చేతి నిండా ఆవగింజలు తీసుకుంటాడనమాట. కాబట్టి దారి పొడిగినా కూడా ఆ గింజలు తల్లుతూ ఉంటాడు, సో దట్ ఆ దారి అతని తర్వాత తెలుస్తుందని చెప్పి. ఆ విధంగా చివరికి చేరుకుంటాడు. ఎక్కడ చేరుకుంటాడంటే నీలమాధవ ఉండే ప్రదేశం చేరుకుంటాడు. అండ్ తన యొక్క భార్య కూడా వెళ్తుంది. అప్పుడు విశ్వవసు చూపిస్తారు, ఇతనే నేను పూజించిన నీలమాధవుడు అని చెప్పి. ఎప్పుడైతే విద్యాపతి స్వయంగా నీలమాధవుని చూస్తారో అతనికి అర్థమవుతుంది, స్వయంగా వైకుంఠనాథుడే ఇక్కడ ఉన్నాడు అని చెప్పి. తర్వాత విశ్వవసు చెప్తారు, ఏమంటారు, ఇక్కడ మీరు రోహిణీ కుండంలో స్నానం ఆచరించండి, తర్వాత మీరు నీలమాధవుని పూజించవచ్చు అని చెప్పి. అలా చెప్తుంటారా లేదో, ఆ యొక్క రోహిణీ కుండ పైన ఉన్న చెట్టు మీద ఒక కాకి ఉంటుంది. అప్పుడే అకస్మాత్తుగా కాకి ఆ నీళ్ళలో పడిపోతుంది అనమాట, ఆ రోహిణీ కుండంలో. ఎప్పుడైతే ఆ కాకి ఆ నీళ్ళలో పడిపోతుందో వెంటనే అందరి సమక్షంలో, విద్యాపతి ఉంటారు, విశ్వవసు ఉంటారు, తన కుమార్తె లలిత ఉంటారు, వీరందరి సమక్షంలో ఆ కాకి చతుర్భుజ రూపధారుడై, అంటే ఏంటి చతుర్భుజ రూపధారుడు అంటే, వైకుంఠవాసి విష్ణుదూత చతుర్భుజ రూపధారుడై వెంటనే అతను ఆకాశానికి, వైకుంఠానికి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు అర్థమవుతుంది విద్యాపతికి, నిజంగా ఆ రోజు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాట వాస్తవం. ఏంటన్నమాట, ఈ ప్రదేశం సాక్షాత్తు వైకుంఠలోకం, వైకుంఠ ధామము, మరియు ఈ యొక్క సరస్సు, ఈ రోహిణీ కుండం అనేది కూడా ఏంటి, ఆ మోక్షాన్ని ప్రదర్శించే సరస్సు అని చెప్పి విద్యాపతికి అర్థమవుతుంది. విద్యాపతి ఎంతో ఆనందపడతాడు. ఫైనల్గా నేను నా గమ్యాన్ని చేరుకున్నాను, ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను ఈ ప్రదేశం గురించి ఇంద్రదుమ్న మహారాజుకి ఈ విషయాన్ని చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. కానీ విశ్వవసుకు అర్థమైపోతుంది. ఏమని అర్థమవుతుందంటే, విద్యాపతి ఏ కార్యం మీద ఇక్కడికి వచ్చాడు, ఏ కార్యం మీద వచ్చాడు, రాజు పంపిస్తే వచ్చాడు, ఈ ప్రదేశాన్ని తెలుసుకోవడానికే వచ్చాడు, అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదని చెప్పి వెంటనే భయపడిపోయి ఎక్కడ విషయాన్ని రాజు చెప్పేస్తాడో అని చెప్పి, ఎక్కడ నీలమాధవుని కోల్పోవలసి వస్తుందో అని భయంతో వెంటనే విద్యాపతిని కట్టేస్తాడనమాట. కట్టేస్తాడు కానీ ఎన్ని రోజులు కట్టగలడు, సొంత అల్లుడే. తర్వాత విశ్వవసు ఆలోచిస్తాడు, భగవంతుని సంకల్పాన్ని ఎవరూ కాదని లేరు కాబట్టి 5 అవుతుందని చెప్పి వెంటనే విద్యాపతిని విడిచిపెట్టేస్తాడు. విద్యాపతి విశ్వవసు నమస్కారం చేసి ఈ విషయాన్ని రాజుకు తెలియచేయాలి అని చెప్పి త్వరగా తిరిగి ఆ అవంతి రాజ్యం వైపు అతడు ప్రయాణిస్తాడనమాట, ఈ విషయాన్ని ఇంద్రదుమ్న మహారాజుకి చెప్పాలని చెప్పి. సో తర్వాత విద్యాపతి అక్కడ వెళ్ళిన తర్వాత, రాజుకు ఆ విషయాన్ని చేరవేసిన తర్వాత ఏమవుతుంది ఈ నీలాచల ధామం ఏమవుతుంది, నెక్స్ట్ నీలమాధవుడికి ఇంద్రదుమ్న మహారాజ్ దర్శనమిచ్చాడా లేదా అనేది మనము రేపటి క్లాస్లో మనము చర్చించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జయ జగన్నాథ్ స్వామికి జయ.